சதாசிவ சமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 9வது அத்தியாயம் 31வது ஸ்லோகம். க்ஷிப்ரம் பவதி தர்மாத்மா சேஷ்வச்சாந்திம் நிகச்சதி கௌந்தேய ப்ரதிஜானீஹி நமே பக்த ப்ரணஷ்யதி. ப்ரதி வ்யக்தி శాశ్వతమైన సుఖశాంతిని పొందాలంటే మోక్షాన్ని పొందాలి. ప్రతి వ్యక్తి శాశ్వతమైన సుఖశాంతి, శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి సుఖాన్ని, మనశ్శాంతిని పొందాలంటే మోక్షాన్ని పొంది తీరాలి. మోక్షం అంటే ఏమిటి అని తెలుసుకుంటున్నాం మనం. మోక్షం అంటే నేను ఈ శరీర మనస్సు బుద్ధిని కాదు. ఏ శరీరం అయితే జనన మరణాలు వ్యాధి ముసలితనాలతో బాధపడుతుందో అది నేను కాదు. ఆకలి తప్పికలతో ఉన్న ప్రాణము నేను కాదు. రాగద్వేషాలుతో ఉన్న మనస్సు నేను కాదు. ఈ షడూర్మయ అంటారు వీటిని. ఊర్మి అంటే ఒక అల లాంటిది అన్నమాట. అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆరు రకాలైనటువంటి అలలు ఉన్నాయి ఇక్కడ మనకు. స్థూల శరీరానికి జర వ్యాధి, ముసలితనము రోగం, ఈ రెండు. అన్నమయ కోశానికి, ప్రాణమయ కోశానికి ఆకలి దప్పిక. ఆకలి దప్పిక లేకపోతే ఈ ప్రపంచం ఇట్లా పరిగెడుతుందా? ఆకలి దప్పికలు తీర్చుకోవడానికే కదా జనం అంతా పరిగెత్తేది ఆఫీసులకి. అదేవిధంగా అది ప్రాణమయ కోశంలో. ఆకలి దప్పిక అనేది ప్రాణమయ కోశంలో. మనోమయ కోశంలో రాగం ద్వేషం, నాకు ఇష్టం నాకు ఇష్టం కాదు, రాగం ద్వేషం. ఈ రాగ ద్వేషాలు అనేవి అహంకార మమకారం వలన వస్తాయి. అహం, నేను, 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 అహంకారం, తర్వాత మమకారం. అహంకార మమకార రాగద్వేష దుష్ట చతుష్టయం అన్నాం. ఈ దుష్ట చతుష్టయాన్ని నుంచి బయటపడిన వాడు ఆ వ్యక్తి ధర్మాత్మ అన్న. అటువంటి వ్యక్తి జ్ఞానం పొందినటువంటి వాడు. మోక్షం అంటే అదే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందినవాడు మోక్షం పొందాడని అర్థం. మనం ఇంతవరకు ఏమనుకుంటున్నాం అంటే మోక్షం పొందాడు అంటే పాపం వెళ్ళిపోయినాడు, పైకి వెళ్ళిపోయినాడు అనుకుంటున్నాం మనం. పైకి వెళ్ళాడు, హాయిగా ఇక్కడే ఉంటాడు. జీవన్ ముక్తి అన్నాం. అందుకే త్యాగరాజుల వారు సారమతి రాగంలో మోక్షము గలదా భువిలో, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు అన్నారాయన. బ్రతికి ఉండగా జీవన్ముక్తులు కాని వాళ్ళకి, జీవన్ సతి అంటే జీవించి ఉండగాని ముక్తిని పొందని వాళ్ళకి మోక్షము గలదా అంటే ఏమిటి అర్థం? అక్కడ ప్రశ్నార్థం కాదు, ఆక్షేపార్థే. గలదా, ఉన్నదా అంటే అందులోని ఆన్సర్ ఉంది, లేదు అని అర్థం. చాలా మంచి కీర్తన. మోక్షము గలదా, మోక్షం ఉన్నదా భువిలో, ఇక్కడ ఈ భూమి మీద పుట్టిన తర్వాత జీవన్ముక్తులు గాని వారలకు, జీవన్ముక్తిని పొందని వాళ్ళకి మోక్షం ఎక్కడుందండి? వేదాంతం చదవని వాళ్ళకి మోక్షం లేదు. కనుక ఎప్పుడైతే భగవద్గీత ఉపనిషత్తులు చదువుతామో వాళ్ళే జీవన్ముక్తులు అవుతారు. ఎటువంటి వాళ్ళు అంటే ఎట్లన్నా ఉండనివ్వండి, మొదట జీవితం స్టార్టింగ్ పాయింట్లో సకామ భక్తులుగా ఉంటారు. నా ఇల్లు, నా పిల్లలు, ఇల్లు, పిల్లలు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, అదే ధోరణి, అదే ధ్యాస, సకామ భక్తి. కృష్ణ పరమాత్మ అంటారు, పనవాలేదులే, ఉండని, ఏదో మొదటి మెట్టు అట్లా ఉండని, అసలు భక్తి లేని దానికంటే ఏదో సకామ భక్తి అన్నా ఉన్నది కదా. అందుకని మొదటి మెట్టు సకామ భక్తి. హాయిగా కోరుకోను ఆయన, భగవంతుడిని అడగకపోతే ఎవరిని అడుగుతాం మనం. అందుకని ఆయనే అంటాడు, కోరుకోవడంలో తప్పు లేదు, చక్కగా కోరుకో, నీకేం కావాలో నేను అన్నీ ఇస్తాను అని చెప్పాడు ఆయన. అయితే జీవితాంతం కోరుకోవాలి, అది కండిషన్. ఏదో కొంతకాలం కోరుకో, ఇల్లు కావాలన్నావా ఇల్లు ఇచ్చాను, పిల్లలు కావాలి పెళ్లి కావాలి చేసుకోవాలనుకున్నావా పెళ్లి చేసుకున్నావు, ఇల్లాలను ఇచ్చాను, పిల్లలు కావాలన్నావా పిల్లల్ని ఇచ్చాను, మనవాళ్ళు కావాలన్నావా మనవాళ్ళని ఇచ్చాను. ఇంకేంటి మళ్ళీ ఎక్కడో తోక వెనకాల పీకుతూ ఉంటుంది, ఇచ్చాను కదా. క్రమంగా నువ్వు నిష్కామ భక్తికి రా, అర్థమైంది కదా. అలా నిష్కామ భక్తికి వస్తే తర్వాత నువ్వు జ్ఞానయోగానికి వస్తావు, అలా జ్ఞానయోగానికి వస్తే నీకు శాశ్వతమైన శాంతి సుఖం లభిస్తుంది. అది నేను ఇవ్వలేను, అది నువ్వు పొందాల్సిందే. ఏదో ఇల్లు వాకిలి అంటావా అదంతా నేను ప్రొవైడ్ చేస్తాను, కానీ ఆత్మజ్ఞానాన్ని నేను గుర్రాన్ని నది దాకా తీసుకెళ్తామండి, నీళ్లు తాగించగలమా? నీళ్లు తాగించలేము, అది తాగాల్సిందే. ఆ కుక్కను తీసుకొని పోతే సముద్రానికి పోయినా నక్కుతుంది, అది తాగలేదు నీళ్ళు. అది చూడండి, మనం కూడా అంతే. ఇంతటి మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా మంచి సంస్కృతిలో పుట్టి అన్నీ ఇచ్చిన తర్వాత కూడా భగవంతుడు మన చిన్న చిన్న కోరికల కోసం నక్కుతుంటాం. నక్కడం అంటే తెలుసు కదా, అంతవరకే అంత అల్పం అల్పమైనటువంటి తీసుకుంటాం, నక్కడం అంటారు దాన్ని. హాయిగా ఆత్మానందాన్ని అట్లా ఆస్వాదించవచ్చు కదా, బ్రహ్మానందాన్ని. క్రిందటి ఛాందోగ్య ఉపనిషత్తులు ఏం చూసాం, తానే ఆత్మ కనుక అన్ని శరీరాలలో అన్ని లోకాలు తాను పర్యటిస్తున్నట్లే, తానే అంతటా ఆత్మరూపంగా ఉండడం వలన అన్ని శరీరాలలో ఎవరు ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నా, సంగీతానందం, డాన్స్ ఆనందం, లిటరరీ ఆనందం, సాహిత్యానందం, ఎనీ ఆనందం అన్నీ నేనే అనుభవిస్తున్నాను అని తెలుసుకుంటాడు. చీపు కదా ఇది, ఇది చీపు కదండి, ఖర్చు పెట్టక్కర్లేదు. దానికైతే అక్కడ దాకా వెళ్ళాలి, కొనాలి. ఎవరో కొనుక్కొని మంచి చీర కట్టుకున్నారనుకోండి, ఆహా నేను ఆ చీరలో ఎంత అందంగా ఉన్నాను అని అక్కడ నేను చూసుకుంటే ఆత్మని, ఇప్పుడు ఆ ఆనందం నాకు వచ్చినట్లే కదా. నేను కొనాలంటే డబ్బులు ఖర్చు, వెళ్ళాలి, కొనాలి, కట్టుకోవాలి, తర్వాత చినిగిపోయిన దిగులు, ఇవన్నీ ఎందుకు? కనుక ఒక్కొక్క వ్యక్తిలో ఉన్న ఒక్కొక్క విభూతిని నాదిగా భావించాలి. అదే చూడబోతున్నాం 10వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నారు. ఇప్పుడు ఏం చెప్పారు ఈ శ్లోకంలో, సకామ భక్తి నుంచి నిష్కామ భక్తికి రా, నిష్కామ భక్తి నుంచి జ్ఞానయోగానికి రావలసినది, అది పద్ధతి. క్షిప్రం భవతి ధర్మాత్మ, ఎంతటి పాపాన్ని చేసేవాడైనా సరే నన్ను గనక తలుచుకున్నాడంటే, నన్ను శరణు వేడితే అతనికి మోక్షం నేను ఇస్తాను, శాంతిని నేను ఇస్తాను అన్నాడు అని. ఏ కౌంతేయ, దీన్ని నువ్వు ప్రపంచంలో అందరికీ తెలియజేయి, ప్రతిజానీహి. నువ్వు తెలుసుకో ముందు, తర్వాత నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పు. నాలుగు మంచి మాటలు చెప్పచ్చు కదా అందరికీ. ఇట్లా ఉన్నదండి ఈ విషయం, కృష్ణ పరమాత్మ చెప్పారని చెప్పి చెప్పు నువ్వు వెళ్ళి అన్నాడు. అంతేకాని మనం పొందే ఆనందాన్ని 10 మందితో పంచుకుంటే వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. అది నిజంగా ఏదైనా మన సేవ చేయదలుచుకుంటే, జ్ఞానదానాన్ని మించిన దానం లేదు ప్రపంచంలో. మనకు చెప్పడం చేత కాకపోయినా దాన్ని ఏదో విధంగా ఇది ప్రచారం చేయాలి అందరికి. అర్జునుడిని ప్రచారం చేయమంటే మనల్ని చేయమనే అర్థం లేదా? మనల్ని చేయమనే కదా అర్థం, ఎందుకంటే అర్జునుడు విన్నట్లుగా మనం వింటున్నాం కదా ఇప్పుడు. ప్రతిజానీహి, ఏమని ఏమని చెప్పాలిట, మే భక్త న ప్రణశ్యతి, నా భక్తుడు ఆధ్యాత్మికంగా క్రింద పడడు, నశించడు అని ప్రచారం చెయ్యి అన్నాడు. దేవుడిని నమ్మిన వాడు ఎన్నటికీ చెడిపోడని ప్రచారం చెయ్యి. ఈ వార్తనే ఆయన పాటలో పెట్టాడు, రారా కన్నయ్య రారా కన్నయ్య కృష్ణయ్య, దేవుడు నమ్మిన వాడు ఎన్నటికీ చెడిపోడు అని చెప్పు అందరికీ. అందుకని నన్ను నమ్మమని చెప్పు, ఎందుకంటే దేవుణ్ణి నమ్మగా నమ్మగా ఒక రోజుకి ఆ వ్యక్తిలో సంస్కారం పెరిగి జ్ఞానానికి మార్గం ఏర్పడుతుంది. అందుకని ఆ విధంగా చెప్పు నాయన, నా భక్తుడు ఎన్నటికీ నశించడు అని ఇంకొక చోట కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు. నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి, హే తాత అంటే కొడుకుతో సమానం అర్జునుడు, దుర్గతిని పొందడు. కళ్యాణకృత్ కశ్చిత్ కళ్యాణకృత్, ఏ కొంచెం మంచి పని చేసినా కూడా, ఒక్కసారి భగవన్ నామం చెప్పిన, ఒక్క మంచి పని చేసినా, ఒక్కడికి సహాయం చేసినా కూడా ఆ వ్యక్తి నష్టాన్ని పొందడు. మళ్ళీ అది బ్రాడ్ ఫార్వర్డ్ అవుతుంది కానీ అది వేరు వృధా పోదు. మీరు విన్న మాటలన్నీ వృధా పోవు, అర్థమైన వరకు అర్థమవుతాయి, అవి అట్లాగే క్యారీ అవుతాయి. అది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇంతవరకు క్రిందటి వారం చూశాం 32వ శ్లోకం. మాం హి పార్థం వ్యపాశ్రిత్య ఏపిస్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరం గతిం. ఏ అపి, ఎవరైనా ఇంతవరకు దురాచారమైనటువంటి వాళ్ళు అంటే పాపకర్మలు చేసే వాళ్ళకు కూడా భగవంతుడు మోక్షాన్ని కల్పిస్తాడు అంటే ఏంటి, వాళ్ళకి కర్మయోగం, ఉపాసనా యోగం, జ్ఞానయోగం ద్వారా వాళ్ళు మోక్షాన్ని పొందుతారు, భగవత్ సహాయం ఉంటుంది వాళ్ళకి. అందుకని నేను పాపం చేశానేమో ఏమో అని చెప్పి బాధపడాల్సిన పని లేదు. ఏ జన్మలో ఏ పాపం చేశాను అనే మాట రాకూడదు. ఏ జన్మలో ఏ పాపం చేశాను అనే దానికంటే కూడా ఇంకా భగవన్నామం చేయొచ్చు కదా, ఆ స్మరణం చేసే బదులు భగవత్స్మరణం చేయొచ్చు కదా, అంతే కదండి. నాకు మోక్షం వస్తుందంటారా, జ్ఞానం వస్తుందంటారా, ఎందుకు ఎందుకు రాదు అంటే ఏమోనండి, ఏం పాపం చేశామో ఏమో మనకేం తెలుసు, నీకు తెలియదు కదా, మరి ఎందుకు ఆలోచిస్తావు. నీకు తెలియనప్పుడు ఏదో పెద్ద లిస్టు తెలిసినట్టుగా అనుమానం చూడండి. ఆ అనుమానం ఎందుకు అసలు, ఆయనే చెప్పాడు కదా, పాపం చేసినప్పటికీ కూడా నన్ను భజిస్తే నేను వాళ్ళని చూసుకుంటాను అన్నాడు. మరి ఆ మాట నమ్మొచ్చు కదా, ఇది పట్టించుకోడు. పాపం చేశాను పాపం చేశాను, ఏం చేశాను, తెలిసి చేసినా తెలియక చేసినా, గుర్తున్నాయన్నా గుర్తుకుపోయినా, ఏ జన్మలోవో నువ్వు అనుకుంటూ ఉండే కంటే కూడా ఆ స్మరణ బదులు భగవత్స్మరణం చేయొచ్చుగా. నారాయణ నారాయణ అనొచ్చుగా ఆ సమయంలో అన్నాడు. ఏం పాపం చేశానో ఏమో ఏమున్నాయో మనకేం తెలుసు అండి అన్నాడు. తిరిగినప్పుడు మెదకుండా ఉండొచ్చుగా. చూడండి, భగవద్భక్తి లోపిస్తే మనస్సు ఎట్లా పెడదారి పడుతుందో చూసారా. అందుకని మనస్సు ఈ పెడదారి పోకుండా ఉండాలంటే ఆ మనస్సుని భగవన్మయం చేయాలి. ఎట్లాగైతే పూర్ణంలో తీపి దాని పదార్థం పెడతాం చూసారా, అది తీయగా ఉంటుంది. అట్లాగే భగవంతుణ్ణి ఆ మనస్సులో పెట్టాలి, అప్పుడు ఆ మనస్సు కూడా తీయగా తయారవుతుంది. భగవంతుడిని మనసులో పెట్టడం అంటే ఏంటి, భగవత్ చింతన చేయి, భగవన్ నామం చేయి, భగవద్ ధ్యానం చేయి, భగవంతుడికి సంబంధించినవి ప్రచారం చేయి, భగవంతుడి కోసమే జీవించు. అందుకని నిజమైన భక్తుడికి భగవంతుడు ఒక సాధనం కాదు, భగవంతుడు సిద్ధ వస్తు. మొదటి స్టేజ్లోనేమో భగవంతుడు సాధనం, నా ఇల్లు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు కావాలి నాకు, భగవంతుడిని సాధనంగా పెట్టుకుంటాను, ఇవన్నీ నా యొక్క గమ్యాలు పొందడానికి. ఓకే, ఫస్ట్ స్టేజ్ అలౌడ్. సెకండ్ స్టేజ్లో జిజ్ఞాసు భక్త, భగవంతుడే కావాలి నాకు, భగవంతుడే సాధనం, భగవంతుడే సాధ్యం కూడా, మిగతా అవన్నీ నాకు చాలండి, భగవంతుడు ఇచ్చేశాడు నాకు తృప్తిగా ఉంది, ఇంకేమొద్దు నాకు, ఈ జన్మని నేను తరించేట్లు చేసుకోవాలి నన్ను నేను అని జిజ్ఞాసతో చేస్తే భగవంతుడే సాధనం, భగవంతుడే సాధ్యం కూడా. లేక ఈ ప్రపంచాన్ని సాధనంగా ఉపయోగించుకుంటాను, ఈ శరీరాన్ని, భార్య భర్తని, భర్తని భార్య పిల్లల్ని, వీళ్ళందరూ కూడా నాకు సాధనాలు భగవంతుణ్ణి పొందడానికి, వీళ్ళని సాధనాలుగా ఉపయోగించుకుని అంటే అనుభవంగా వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు కదా నాకు. ఈ ప్రపంచం సుఖాన్నిచ్చో దుఃఖాన్నిచ్చో నాకు కొన్ని అనుభవాలను ఇస్తున్నది కదా, వీటి ద్వారా నేను ఎదుగుతాను. అది భగవంతుడే సాధనం అంటే అర్థం. అది ఆయన ఇచ్చినటువంటి తల్లిదండ్రులు, భర్త భార్య పిల్లలు, ఇల్లు వాకిలి ఉన్నటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా ఆయనే ఇచ్చాడు, అవన్నీ ఉపయోగించుకుంటూ నేను ఎదగాలి. అది భగవంతుణ్ణి సాధనంగా పెట్టుకోవడం అంటే. దేనికోసం, భగవంతుడి కోసమే సాధ్యం ఆయన. అలా చేస్తే మనిషికి ఆనందంగా ఉంటుంది, అది ఉన్నతమైన మెట్టు. మూడవ మెట్టు ఏంటి, భగవంతుడు సాధనం కాదు సాధ్యము కాదు, సిద్ధ వస్తువు ఆయన, నేనే ఆయన్ని. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆ భగవంతుడిని ఏమిటో తెలుసుకున్నాను నేను, 7వ అధ్యాయంలోనే తెలుసుకున్నాను. కనుక ఆయనే నేను, నేనే ఆయన. యోహం సోహం అన్నాడు. ఆయనే నేను, నేనే ఆయన, అట్లా తెలుసుకోవాలి అని ఈ 3 మెట్ల ద్వారా తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు ఇంకా ఎవరైనా కొంతమంది స్త్రీయ వైశ్యాహ శూద్రాహ వాళ్ళకి కూడా నేను మోక్షాన్ని ఇస్తాను అన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన శ్లోకం. ఏమండి, స్త్రీలు ఏమంత పాపం చేశారా, వైశ్యులు ఏం చేసేసారు పాపం, శూద్రులు ఏం చేశారు, ఇంత తక్కువగా మాట్లాడతారు కృష్ణ పరమాత్మ అని అనుకోకూడదు. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, హే పార్థ, మాం వ్యపాశ్రిత్య, నన్ను ఆశ్రయించి, ఏ అపి ఆపయోనయ స్యుః, ఎవరైనా పాప గర్భంలో జన్మించి ఉంటే, యోని అంటే స్త్రీ గర్భం, ఎవరైనా ఆధ్యాత్మిక చింతన లేనటువంటి దురాచారులైనటువంటి తల్లిదండ్రులకు పుట్టి ఉంటే, పాప యోనయ స్యుః, ఎవరైనా ఆధ్యాత్మిక చింతనాపరులు కానటువంటి కుటుంబంలో పుట్టి ఆధ్యాత్మికత లేనటువంటి, ఇప్పుడు ప్రహ్లాదుడు ఎక్కడ పుట్టాడు, హిరణ్యకశిపుడికి. హిరణ్యకశిపు అంటే తెలుసు కదా, హిరణ్యం అంటే బంగారం, కశిపు అంటే మంచం, ఆయనకు బంగారం మంచంట. మంచమే బంగారం అయితే ఇంకెట్లా ఉండి ఉండాలి ఆయన చూడండి. అటువంటి హిరణ్యకశిపుడికి పుట్టాడు ప్రహ్లాదు. ఆయన ప్రాతస్మరణీయ భక్తుల్లో మొదటివాడు ప్రహ్లాదు. పాప యోనే కదా, నేను రక్షించానా లేదా, ఆయనకి ఏం ఫేవరబిలిటీ ఉంది పాపం. నారాయణ అంటే నోరు నొక్కుతాడు తండ్రి, నారాయణ అంటే నిప్పుల్లో తీసుకెళ్ళి వేసేవాడు, నారాయణ అంటే కొండ మీంచి పడేసేవాడు. ఎన్ని కష్టాలు పెట్టాడు, అనుకూలమైన తండ్రి ఉన్నాడా లేడే, అయినా నేను రక్షించానా లేదా. ఎందుకు ఆ భక్తుడు నన్ను స్మరిస్తూ ఉన్నాడు, నేను రక్షించాను పాపం, ఎందుకు అక్కడ పుట్టాలి ప్రహ్లాదుడు. అట్లాంటి భక్తుడిని అక్కడ ఎందుకు పుట్టించాడంటే, చెప్పడానికి, లోకానికి చెప్పడానికి. జనాలు ఇవన్నీ చెప్తుంటారు కదా, వాడెవడో తాళం బాగా వాయించవయ్యా అంటే మధ్యలో బాగలేదన్నట్ట. మధ్యలో బాగలేదంటే మధ్యలో సరిగ్గా ఉండగా నీకు వాయించడం జాతగా లేదు, వాయించడం జాతగాక మధ్యలో సరిగ్గా లేదంటే ఆత్మను జ్ఞానం పొందాలి మోక్షాన్ని పొందాలంటే, లేదండి నాకు చాలా కష్టాలు ఉన్నాయి ఇంట్లో, చాలా ప్రతిబంధాలు ఉన్నాయి ఇంట్లో అని చెప్పి చెప్తుంటారు కథలు. ప్రహ్లాదుడికి ఎన్ని ప్రతిబంధాలు ఉన్నాయి, మీరాబాయికి ఎన్ని ఉన్నాయి, త్యాగరాజుకి ఎన్ని కష్టాలు, ఏం వాళ్ళందరికీ లేని కష్టాలా నీ కష్టాలు. అలా చూపించడం కోసం ప్రపంచానికి భగవంతుడు అలా అక్కడ వాళ్ళకి జన్మనిప్పిస్తాడు. ఒక శ్లోకం ఏముంది, ఎవరెవరు భగవంతుడిని స్మరించి ఎలా వచ్చారనే దానికి శ్లోకం, ప్రహ్లాద నారద అంబ పరాశర అంపుండరీక. ఫస్ట్ నా ప్రహ్లాదుడి పేరే వస్తుంది చూడండి, ప్రహ్లాద నారద అంబరీష పుండరి పరాశర పుండరీక. ఎంతమంది అయినారు, ప్రహ్లాద నారద పరాశర పుండరీక 4, వ్యాస అంబరీష, వ్యాస 5, అంబరీష 6, శుక మహర్షి 7, శౌనక 8, భీష్మ 9, దాల్భ్యాన్ 10, రుక్మాంగద 11, అర్జున 12, వశిష్ఠ 13, విభీషణ 14. వీళ్ళందరూ పుణ్యపురుషులు, ప్రాతస్మరణం వీళ్ళని స్మరిస్తే మన పాపాలన్నీ పోతాయి. పుణ్యాను ఇమాను పరమభాగవతాను స్మరామి. పరమభాగవతులు భగవంతు నామం చేసి 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 ఉన్నారు కనుక వాళ్ళు పరమభాగవతులు, వాళ్ళని స్మరిస్తాను ఉదయాన్నే అన్నారు. ప్రహ్లాద పరాశ ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాను రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాను ఇమాను పరమభాగవతాన్ స్మరామి. అది మనం స్మరించవలసింది. కనుక ఆధ్యాత్మికత, ఇప్పుడు స్త్రీ వైశ్య శూద్ర అని 3 చెప్పారు ఇక్కడ. పాపయోనయ ఎవరెవరంటే స్త్రీ వైశ్య శూద్ర. ఇక్కడ స్త్రీ అంటే స్త్రీ వ్యక్తి కాదు, వైశ్య అంటే వైశ్య జాతిలో పుట్టిన వ్యక్తి కాదు, శూద్ర అంటే శూద్రుడిగా పుట్టిన వ్యక్తి కాదు. మరి ఏమిటండి అన్నారు. స్త్రీ అంటే ఇక్కడ మానసికంగా బలహీనమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ స్త్రీలే. ఒకవేళ పురుషుడికి గనక మానసికమైన బలహీనత ఉండి, మానసికమైన బలహీనత అంటే ఏమిటి, అవతల వాళ్ళ మీద ఆధారపడటం, ఎప్పుడు ఏదో ఒక దాని మీద ఆధారపడటం, ప్రతిదానికి భయపడటం, ఏమవుతుందో అని చింతతో ఉండడం, ఇవన్నీ బలహీనటువంటి మానసిక లక్షణాలు, మానసికమైన బలహీన లక్షణాలు కలిగి ఉన్నవాడు వాళ్ళందరూ స్త్రీలే. ఒకవేళ పురుషుడైనా కూడా స్త్రీతో సమానమే. కానీ ఒక స్త్రీ ధైర్యంతో ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటే ఆ స్త్రీ పురుషుడితో సమానం. అక్కడ ఇది అర్థం ఈ శ్లోకంలో. స్త్రీయః అంటే అంటే మానసికంగా దుర్బలత కలిగిన వాళ్ళు స్త్రీలు అని అర్థం. అటువంటి వాళ్ళు, ఆ మానసిక బలహీనత కలిగిన వాళ్ళు ఎవరో వాళ్ళని కూడా నేను రక్షిస్తాను అన్నాడు. అంతేగాని స్త్రీలు పనికిరాని వాళ్ళు వాడని నేను రక్షిస్తానని కాదు అర్థం ఇక్కడ, అలా తీసుకోకూడదు. తర్వాత వైశ్యులంటే ఎవరు? వైశ్యులంటే రాజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు. రజోగుణం అంటే బిజినెస్, బిజీ విత్ బిజినెస్. బిజీ విత్ బిజినెస్ అంటే ఏంటి, ఎప్పుడు ధనం 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 ధనం, ఎప్పుడు డబ్బులు 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 సంపాదించాలని కోరుకుంటుంటారు వాళ్ళు. రాజసికంగా ఉంటారు, ప్రాపంచిక భోగాలనే కోరుకుంటూ ఉంటారు వాళ్ళు వైశ్యులంటే. అంటే రజోగుణం ప్రధానంగా ఉండేవాళ్ళు. వడ్డీలకు వడ్డీలు కట్టి చక్ర వడ్డీలు తిప్పి డబ్బులు కాజేసేవాళ్ళు అన్నమాట. అన్నీ కల్తీలు కలపడం, చేయడం, మోసం చేయడం, బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా. ఆ మనస్తత్వం గల వాళ్ళు వాళ్ళు వైశ్యులంటే. ఒకవేళ బ్రాహ్మణుడిగా పుట్టి ఇట్లాంటి మనస్సు ఉందనుకోండి, వాడు వైశ్యుడితో సమానం. అర్థమైందా? మరి శూద్రుడు అంటే ఎవరు? తమో గుణం కలవాడు శూద్రుడు. తమో గుణం అంటే సోమరిపోతు, సోమరితనం. ఏ పని చేయడు, ఏమీ నేర్చుకోడు, అన్నిటికీ అందరి మీద ఆధారపడతాడు. మంచినీళ్ళు తెచ్చుకోరా అంటే నువ్వు తెచ్చిపెట్టు అంటాడు. ఏం లేచి కొంచెం మంచినీళ్ళు తెచ్చుకోవచ్చుగా, ఏం పని చేయడు, అందరికి అందరు తనకు చేయాలంటాడు, తనేం చేయడు. వాడెవరు తెలుసా? శూద్రుడు. బ్రాహ్మణుడుగా పుట్టినప్పటికీ కూడా వాడు శూద్రుడే. అంటే శూద్ర గుణం అంటారు దాన్ని. తమో గుణం ఉన్నవాడు శూద్రుడండి. అందుకని ఒక శ్లోకంలో జన్మనా జాయతే శూద్రహ అన్నాడు. పుట్టడంతోనే ప్రతివాడు శూద్రుడుగానే పుడతాడు. ఎందుకంటే 18 గంటలు నిద్రపోతాడండి పుట్టంగానే. పిల్లవాడు పసిపిల్ల ఎన్ని గంటలు నిద్రపోతారు తెలుసా? 18-20 గంటలు నిద్రపోతారు. లేవడం, పాలు తాగడం, నిద్రపోవడం, లేవడం, పాలు తాగడం, నిద్రపోవడం. అందుకే జన్మనా జాయతే శూద్రః. పుట్టుకతో అందరూ శూద్రులే. కర్మణ ద్విజ ఉచ్యతే. నువ్వు ఎప్పుడు ద్విజుడు అవుతావు, బ్రాహ్మణుడు అవుతావు? మంచి పనులు చేసి. కర్మణ మంచి పనులు చేసి బ్రాహ్మణుడు కావచ్చు. ద్విజ ఉచ్యతే. మరి బ్రాహ్మణుడు ఎప్పుడవుతాడు? బ్రాహ్మణో వేద పాఠ స్యాత్. వేదాలను చదువుకుంటే, శాస్త్రాలను చదువుకుంటే వాడు బ్రాహ్మణుడు అవుతాడు. ఇప్పుడు భగవద్గీత చదివి వాళ్ళందరూ బ్రాహ్మణులే. ఇక్కడ అంత కూర్చున్న వాళ్ళంతా బ్రాహ్మణులే. మీరందరూ బ్రాహ్మణులే. బ్రాహ్మణో వేద పాఠ స్యాత్. వేదాల సారమైనటువంటి భగవద్గీతను మనం చదువుతున్నాం. బ్రాహ్మణో వేద పాఠ స్యాత్. కనుక మనం ఇక్కడ స్త్రీ వైశ్య శూద్ర అంటే మానసిక బలహీనత కలిగిన వాళ్ళు, రజోగుణం కలిగిన వాళ్ళు, తమోగుణం కలిగిన వాళ్ళని కూడా నేను రక్షిస్తానంటున్నాడు ఆయన. అది అర్థం. స్త్రియః వైశ్యాః తథా శూద్రాః తే అపి పరాం గతిం యాంతి. నన్ను గనక వాళ్ళు తలుచుకుంటే, నన్ను పూజిస్తే, నన్ను సేవిస్తే మంచి మనస్సుతో వాళ్ళని నేను ఆ పరమగతిని, మోక్షాన్ని పొందేటట్లు చేస్తాను అంటున్నారు. అది విషయం. తర్వాత శ్లోకం చదువుతాం. కిం పునర్బ్రాహ్మణ పుణ్యా భక్తారాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. కిం పునః బ్రాహ్మణాః పుణ్యాః భక్తాః రాజర్షయః తథా. ఇటువంటి మానసిక బలహీనం కలిగినటువంటి దుర్బలులైనటువంటి వాళ్ళనే నేను రక్షిస్తున్నాను. అంటే ఏం చెప్పాం, పాపయోనయ అంటే వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆస్కారం లేని వాళ్ళు అని అర్థం. తండ్రి తల్లు సహకారం లేక, విద్య లేక, ఏదో సంస్కృతిలో పుట్టి ఎక్కడో పుట్టి అలాంటి వాళ్ళను కూడా, ఒకవేళ వాళ్ళు రజోగుణం కలవాళ్ళైనా, భౌతిక సుఖాల కోసం పాకులాడుతున్నా, తమో గుణం కలవాళ్ళైనప్పటికీ కూడా నన్ను ఒక్కసారి అట్లా స్మరించారంటే మనఃపూర్వకంగా నేను వాళ్ళకి మోక్షాన్ని ఇస్తానన్నాడు. ఇంకేం చెప్పాలి బ్రాహ్మణుల గురించి అంటున్నారు. వాళ్ళకే మోక్షాన్ని ఇస్తానన్నప్పుడు మరి చక్కగా ఒక మంచి కుటుంబంలో పుట్టి బ్రాహ్మణుడిగా జన్మించి గుణబ్రాహ్మణుడై సంస్కారంతో రోజు అనుష్ఠానం చేస్తూ, గాయత్రి చేస్తూ, దైవ స్మరణం చేస్తూ, నామాలు జపించేవాడి గురించి చెప్పాలా? ఇక్కడ బ్రాహ్మణాహ పుణ్య అంటే గుణబ్రాహ్మణులు. ఎవరైతే ఒకడిని మోసం చెయ్యరో, ఎవరైతే ఎప్పుడు అబద్ధం చెప్పరో, ఎవరైతే నిస్వార్థంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే అందరినీ ప్రేమిస్తూ ఉంటారో, వాళ్ళంతా బ్రాహ్మణులే. ఎవరైతే భగవత్ చింతనతో ఉంటారో ఎల్లప్పుడూ కూడా, ఇంకా వాళ్ళ గురించి చెప్పాలా అర్జున? వీళ్ళకే నేను మోక్షాన్ని ఇస్తానంటే ఇటువంటి ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ గుణం కలిగినటువంటి వీళ్ళందరినీ మోక్షం దొరుకుతుందా అని అనుమానం ఉంటుందా అసలు? కింపునః ఇంకేం మాట్లాడి చెప్పాలి వీళ్ళ గురించి. అందుకని బ్రాహ్మణులకి ఎందుకు అంత ఉన్నత స్థానం ఇచ్చారు ఆ రోజుల్లో అంటే ఇప్పుడు అర్థమైందా? బ్రాహ్మణుడు నిజాయితీపరుడుగా ఉండేవాడు, స్వార్థం లేకుండా నిరాడంబరంగా జీవించడం, ధన సంపాదన మీద మనస్సు ఉండకూడదు, నిరాడంబరంగా జీవించాలి, విద్యను నేర్చుకోవాలి, పఠనం పాఠనం, శాస్త్రమే శాస్త్రం చదవాలి. చిన్నప్పటి నుంచే శాస్త్రం బాగా చదివి దాన్ని ప్రచారం చేయాలి. అది బ్రాహ్మణులు చేసేవాళ్ళు. అలా చేయడం మాత్రమే కాదు, దానికి తగినట్లుగా జీవించేవాళ్ళు. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ బ్రాహ్మణులే. అది శాస్త్రం చెప్పే విషయం. అంతేగాని నా అమ్మ నాన్న బ్రాహ్మణులు, నేను బ్రాహ్మణుని చెప్పడానికి నీకు హక్కు లేదు. నువ్వు బ్రాహ్మణుడిగా జీవిస్తున్నావా లేదా అనేది ముఖ్యం. అమ్మ నాన్న ఎవరని కాదు ముఖ్యం. నువ్వు బ్రాహ్మణుడుగా ఉండవలసిన లక్షణాలు, శాస్త్రంలో చెప్పిన లక్షణాలు నీకు ఉన్నాయా లేవా? అవి ఉంటే నువ్వు బ్రాహ్మణ తల్లిదండ్రులకు పుట్టకపోయినా కూడా శాస్త్రం నిన్ను బ్రాహ్మణుడిగానే అంగీకరిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అందుకని బ్రాహ్మణుడు అనగానే అయ్యో మనం బ్రాహ్మణం కాదే అనే చింత అక్కర్లేదు. నేను గుణబ్రాహ్మణుని, శాస్త్రంలో చెప్పిన గుణబ్రాహ్మణుడు, నేనే ఫస్ట్, నేనే బెస్ట్, అట్లా ఉండాలి. చాలామంది బ్రాహ్మణే పుడితేనే మోక్షం వస్తుంది, బ్రాహ్మణుగానికి మోక్షం రాదంటాడు. ఎక్కడి నుండి చెప్పారు? కృష్ణుడు బ్రాహ్మణ, వ్యాసవారు బ్రాహ్మణుడా చెప్పండి? కాదే, రాముల వారు బ్రాహ్మణుడు కాదే, వాళ్ళందరూ గుణబ్రాహ్మణుడు. కనుక మనం కూడా జాతి గురించి ఆలోచించకూడదు, బ్రాహ్మణులుగా జీవిస్తున్నామా లేదా. శాస్త్రం చదివాము అంటే బ్రాహ్మణులం అయిపోయినామని అర్థం. శాస్త్రంలో చెప్పినట్లుగా మనం జీవిస్తున్నామంటే బ్రాహ్మణులమే అర్థం. ఇంకెప్పుడు రాకూడదు ఏ సందేహం కూడా. బ్రాహ్మణులు ఉన్నత కులం, మిగతా వాళ్ళు తక్కువ కులం అని రాకూడదు. బ్రాహ్మణుడిగా పుట్టి అవినీతిగా జీవిస్తున్నాడంటే వాడు శూద్రుడు, శూద్ర బుద్ధి ఉన్నదని అర్థం, వైశ్యుడితో సమానం. శూద్రుడు గనక బ్రాహ్మణ బుద్ధితో వాడు జీవిస్తున్నాడంటే బ్రాహ్మణుడితో సమానం. ఇదేండి శాస్త్రం చెప్పేది? ఎక్కడండి కులమత భేదాలు ఎక్కడున్నాయి అసలు? శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. శాస్త్రాన్ని చదవకుండా, అర్థం చేసుకోకుండా హిందూ మతంలో అన్ని కులమత భేదాలు ఉన్నాయి అన్నారు. ఏ మతంలో లేవు కులమత భేదాలు? కృష్ణుడు ఎక్కడా చెప్పలేదు కులమత భేదాలు ఉన్నాయని. చూడండి, అందరూ తప్పుగా అర్థం చేసుకొని నిందిస్తారు. మనిషి మతం ఇది, మానవ మతం. అందరు మానవులు దైవికంగా మారడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. అర్థమైందా? ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. ఇప్పుడు ఎవరు ఏం కులం అని మనకు తెలియదు. ఇక్కడ అవసరం లేదు. మానవ కులం ఇది. మనిషి ధర్మాత్ముడు, మంచివాడు కావాలి, అది శాస్త్రానికి కావాల్సింది. అంతేకాని బ్రాహ్మణే చదవాలి భగవద్గీత, బ్రాహ్మణే వినాలి, బ్రాహ్మణకే ఇదని ఎక్కడి నుండి చెప్పాడు? అట్లా ఏమీ కాదు. ఇది మానవ మతం, దైవిక మతం. బ్రాహ్మణుగా పుట్టిన వాళ్ళు క్రిందికి దిగజారకూడదు, క్రింద కులంలో పుట్టిన వాళ్ళు బ్రాహ్మణుడిగా ఎదగాలి, అది పద్ధతి. అవునా? ఇప్పుడు మీరందరూ బ్రాహ్మణులా కాదంటే కాదండి అనకూడదు. నేను బ్రాహ్మణుడే అని చెప్పుకోవాలి, ఎవరికి చెప్పడం కోసం కాదు. నాకు నేను అబద్ధం చెప్పామనుకోండి కింద పడ్డామని అర్థం. స్వార్థంతో జీవించామనుకోండి బ్రాహ్మణుని ఆ యొక్క స్టేటస్ నుంచి కింద పడ్డామని అర్థం. ఈర్ష అసూయ ద్వేషం ఉన్నవాడు బ్రాహ్మణుడు కాదు. భయము, ఆందోళన ఇవన్నీ ఉంటాయి, బ్రాహ్మణులకు ఉండవు, నిజమైన బ్రాహ్మణుడికి ఉండవు. బ్రాహ్మణ లక్షణాలు తెలుసుకొని జీవిస్తే ద బెస్ట్, ఇంకా దానికి తిరుగులేదు జీవితంలో. ఎవరికోసమో కాదు, నాకు నేను చెప్పుకోవాలి అది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇంకెప్పుడు నిందించకూడదు కదా, కులాన్ని పేరు చెప్పకూడదు. మనకు ఆత్మ, జ్ఞానం, మోక్షం, నేను ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి అని నేను నాకు తెలుసుకోవాలి, నిరూపించుకోవాలి. కిం పునః బ్రాహ్మణాహ పుణ్యాహ, పుణ్యకర్మలు చేసేవాళ్లే కదండి పుణ్యాహ. పరుల కోసం జీవించేవాడు బ్రాహ్మణుడు, తనకంటూ ఏమీ లేకపోయినా పరుల కోసం జీవిస్తాడు. పుణ్యాహ భక్తాహ భగవస్మరణమే, భగవన్నామం భగవస్మరణమే. రాజర్షయః తథా, రాజర్షులు కూడా క్షత్రియులు. రాజర్షయః భక్తాహ గుణక్షత్రియాహ గుణబ్రాహ్మణాహ అని అర్థం. ఇక్కడ బ్రాహ్మణాహ అంటే గుణబ్రాహ్మణులు, క్షత్రియాహ అంటే రాజర్ష, క్షత్రియాహ అంటే క్షత్రియులు, గుణక్షత్రియులు. వీళ్ళందరూ కూడా మాం ప్రాప్య, నన్ను పొంది ఇమం అనిత్యం సుఖం లోకం, ఈ ప్రపంచం అంటే అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచానికి వచ్చి కూడా వాళ్ళు నన్ను భజించడం వలన నన్ను పొందుతారు. అసుఖం లోకం అనిత్యం లోకం ప్రాప్య మాం భజస్వ, అశాశ్వతమైనటువంటి సుఖం లేనటువంటి అనిత్యమైనటువంటి లోకానికి వచ్చినప్పటికీ కూడా నన్ను స్మరిస్తే చాలు నీకు శాంతినిస్తాను. ఏముందండి ప్రపంచంలో? సుఖం లేదు, శాంతి లేదు, అనిత్యం, మూడు దోషాలు ఉన్నాయి కదా, అతృప్తికరత్వం, దుఃఖమిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. ఈ మూడు దోషాలు ఉన్నాయి కదా ప్రపంచంలో, ఇవి ఉన్నప్పటికీ కూడా. అందుకని దోష దర్శనం కావాలి మనిషికి. అవన్నిట్లో ఏదో ఉన్నదనుకుంటాం మనం, ఏం లేదు అక్కడ. వాటిట్లో ఉన్న దోషాలను కనుక చూసామంటే మనకు వాటి మీద మనసు పోదు. వాళ్ళకి ఈ అనిత్యమైన ప్రపంచంలో కూడా మాం భజస్వ, నన్ను భజించి వాళ్ళు పుణ్యాన్ని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు. ఇమం ప్రాప్య అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య మాం భజస్వ, భక్తాహ వాళ్ళందరూ నన్ను భజిస్తారు పూజిస్తారు. అర్జున నువ్వు కూడా ఈ అనిత్యమైనటువంటి లోకానికి వచ్చావు కనుక నువ్వు కూడా నన్ను పూజించవలసినది, ఆరాధించవలసినది. అంటే పోస్ట్ పోన్ చేయవాక అంటున్నారు, మాం భజస్వ, నేను పాపయోనుల్లో నుంచి శూద్రాహ స్త్రీయహ ఇట్లాంటి దుర్బలం మనస్సు రాజయోగ రజోగుణం తమోగుణం ఉన్నవాడనే రక్షిస్తున్నాను, ఇంకా ఆ యొక్క బ్రాహ్మణుల్ని రాజర్షులని వాళ్ళ గురించి చెప్పాలా? కనుక నువ్వు క్షత్రియుడివి అర్జున, నువ్వు క్షత్రియుడివి, నిన్ను గురించి నువ్వు తక్కువగా అనుకోవాకు. కనుక రాజర్షులు ఎట్లాగైతే పొందారో, బ్రాహ్మణులు పొందారో, అలాగే నువ్వు కూడా నన్ను భజిస్తే నువ్వు కూడా పొందుతావు మోక్షాన్ని, దిగులు పడవాకు అని చెప్తున్నాడు అర్జునుడికి. దిగులు పడవాకు అంటే మనకు చెప్తున్నాడని అర్థం. ఎందుకు దిగులు పడతావు? నిద్ర లేక ఒకటే సతమతం అయిపోతున్నారు. అబ్బాయికి సీట్ రాలేదు, అమ్మాయికి పెళ్లి కాలేదు, లేకపోతే ఈ నొప్పి వచ్చింది, ఆ నొప్పి వచ్చింది, ఏమైందో, అక్కడైందో, ఇక్కడైందో, ఒకటే దిగులు చింత. ఎందుకు? నేనున్నాను కదా చూసుకోవడానికి అని అంటున్నాడు ఆయన. అందుకని భగవంతుడికి మనసునిచ్చేస్తే ఆ మనసులో ఎటువంటి పిశాచాలు భూతాలు వచ్చి కూర్చో. పిశాచాలు భూతాలు అంటే ఏమిటి? అనుమానం పెనుభూతం అంటారు చూసారు మన వాళ్ళు, అనుమానం పెనుభూతం అన్నారు. నేను అనుకోలేదండి వస్తాయండి. ఎందుకు వస్తాయి? దానికి పని చెప్పలే నువ్వు, చెప్పవలసిన పని ఇవ్వవలసిన పని ఇవ్వలే. అందుకని దానికి ఏం పని లేక ఏం చేస్తుంది, అది పట్టుకుంటుంది, భూతాన్ని పట్టుకుంటుంది. భగవన్ నామస్మరణం చేస్తూ ఉండు, కంటిన్యూస్గా భగవన్ నామం స్మరించు అన్నాడు. కాసేపు చేయగానే మర్చిపోతాం, మళ్ళీ ఇటుపోతుంది మనస్సు, మళ్ళీ తీసుకురా మనస్సుని, మళ్ళీ స్మరణం చేయి. అలా చేయగా 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 మనస్సు భగవన్ నామంతో నిండిపోతుంది, ఉప్పులో నిండిపోయినట్టుగా ఊరగాయలో. అట్లా అయిపోతే ఇంకా చింత దిగులికి చోటు ఎక్కడుందండి మనస్సులో. దానికి ఏం చేయమంటే 5-point program చెప్తానంటున్నారు కృష్ణ పరమాత్మ. 5-point program పంచశీల, పంచశీల మాదిరి 5-point program. ఏమిటది? చివరి శ్లోకం ఈ విధంగా పాటించు నేను చెప్పినట్లుగా, నేను చూసుకుంటానని అన్నాడు. ఏంటది?
మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః.
ఈ 5 points మనం ఒక ఆర్డర్లో పెట్టుకుందాం కన్వీనియంట్ కోసం. మొదటిది మత్పరాయణః భవ, నన్ను తలుచుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. మత్పరాయణః అంటే నన్నే గమ్యముగా పెట్టుకో, పరమగమ్యం. ఊరికి వెళుతున్నాను ఢిల్లీ, వెళ్ళేటప్పుడు అనేక స్టేషన్లు వస్తాయి, దిగిన తర్వాత మధ్య మధ్య స్టేషన్లో ఒక టిఫిన్ కొనుక్కుంటాం, అవి పేపర్ కొనుక్కుంటాం, మళ్ళీ ఏం చేస్తాం, లోపలికి ఎక్కాలి. ఎందుకు? ఇంకా నేను వెళ్ళవలసిన డెస్టినేషన్ రాలేదు కదా. ఇవన్నీ ఇంటర్మీడియరీ స్టేషన్స్ కదా, మర్చిపోకూడదు డెస్టినేషన్ పరమగమ్యం. అక్కడే అయిపోతే ట్రైన్ పోతుంది. అట్లాగే భగవంతుణ్ణి పొందడమే, మోక్షాన్ని పొందడమే పరమగమ్యంగా. మత్పరాయణ అంటే కృష్ణుడి పరాయణుడుగా. కృష్ణుడు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ పరాయణుడి కావలసినది అని అర్థం. ఆత్మజ్ఞానం పొందడమే గమ్యంగా పెట్టుకో. ఆత్మను తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్లే, నేను ఆత్మ వేరు కాదు. కనుక నన్ను గమ్యంగా పెట్టుకో అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడమే గమ్యముగా పెట్టుకో, పరమగమ్యం అది. భార్య, ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, సంసారం ఇవన్నీ కూడా మధ్యలో వచ్చే ఇంటర్మీడియరీ గమ్యాలు, అదే పరమ పురుషార్థం అనుకోవాలి. ఆ స్టేషన్లో దిగిపోయి అక్కడే దిగులు పడుతూ కూర్చుంటే పరమగమ్యం చేరలేవు జీవన యాత్రలో. అందుకని మొదటి 25 చదువుకోవడంలోనే సరిపోతుందా? చివరి ఇరవై ఏళ్ళు దిగులు చింత వ్యాధితో సరిపోతుందా? దిగులు చింత లేకపోయినా పంటి నొప్పి, కంటి నొప్పి, కాలు నొప్పి ఇవన్నీ వస్తాయి కదా ముసలితనం వల్ల. ముసలితనం బాధలు, వ్యాధి వలన వచ్చే బాధలు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఆటపాటలు చదువుతూ సరిపోయింది. 50 ఏళ్ళు అయిపోయిందా? ఈ మధ్యలో ఉన్న 50 ఏళ్లలో 25 సంవత్సరాలు పెళ్ళి, పిల్లలు, సంపాదన ఇవన్నీ సరిపోతాయా? ఎన్నేళ్ళు అయిపోయింది ఇప్పటికి? 75 ఏళ్ళు అయిపోయింది. ఇంకా నీకు ఉన్న 25 సంవత్సరాలు, 100 సంవత్సరాల్లో 75 సంవత్సరాలు పోయిందండి లాస్. నువ్వు వద్దనుకున్నా కావాలనుకున్నా ఇంకా తప్పదు. అది ఆ సంసార చక్రంలో పడిన తర్వాత కుటుంబంలో 25 సంవత్సరాలు ఖాళీ. అందుకే కదా క్లాసుకి రారు ఎవరు. ఏమిటయ్యా అంటే అబ్బాయి పెళ్ళండి, అమ్మాయి పెళ్ళండి, వాడిని చదివించాలండి, వీడిని చదివించాలండి, మనవాడిని ఆడించాలండి అంటూనే ఉంటారు. 25 ఏళ్ళకు ముందేమో చదవండి, కాలేజ్ అండి అంటాడు. పెళ్ళైన తర్వాతనేమో సంసారంలో మునిగిపోతాడు. తర్వాత క్లాసుకు వస్తాడు, ఏమండి కాళ్ళు నొప్పండి, వద్దాం అనుకున్నాను కానీ జలుబు చేసిందండి. చిన్న చిన్న వాడికి అన్నిటికీ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి శరీరానికి. ఆ 25 ఏళ్లలో మధ్యలో మిగిలిన దాంట్లో నిర్లక్ష్యం. మనిషికి రావాలని, చదవాలని శ్రద్ధ లేదు. ఎందుకంటే ఈ ధోరణ 75 ఏళ్ల సమయం పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఆ 25 ఏళ్ల మీద. అర్థమైందా? 75 ఏళ్ళు ఇట్లా జరిపితే 25 సంవత్సరాలు మన చేతిలో ఉంది. 75 సంవత్సరాల ఇన్ఫ్లుయెన్స్ 25 సంవత్సరాల మీద పడుతుందా? పడదా? తప్పకుండా పడుతుంది. అందుకనే వేదాంతం చదివేవాడు చాలా తక్కువ, చదివినా శ్రద్ధగా చదివేవాళ్ళు చాలా చాలా తక్కువ, శ్రద్ధగా చదివినా అర్థం చేసుకునేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఎందుకండి అన్నారు, 75 సంవత్సరాల ఇన్ఫ్లుయెన్స్ పడుతున్నది వీళ్ళ మీద అన్నారు. అందుకని వేదాంతం చెప్పే గురువు ఎప్పుడు నిరుత్సాహపడరు. కొద్దిమంది వచ్చిన అబ్బా ఇంతమంది ఉన్నారు క్లాసులో అనుకుంటాం మేము, ఇంతమంది ఉన్నారు క్లాసులో, కృష్ణ పరమాత్ముడికి ఒక్కడే స్టూడెంట్, నాకు 17 సంవత్సరాల నుంచి క్లాస్ తీసుకుంటున్నా, అర్థమైందా, చాలా కష్టం. సరే ఇప్పుడు చూద్దాం 5 పాయింట్ ప్రకారం మత్పరాయణ భవ, ఆధ్యాత్మిక జీవనమే పరమాత్ముడే నా గమ్యం, మోక్షమే నా గమ్యం, పరమాత్ముడు ఆత్మని తెలుసుకోవడమే నేను అని తెలుసుకోవడమే నా గమ్యంగా పెట్టుకో అన్నాడు. సరే 1 అయిపోయింది, ఇది చివరి గమ్యం, అల్టిమేట్ డెస్టినేషన్. 2 మన్మనాభవ, ఈ గమ్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత మనసులో మళ్ళీ ఆ గమ్యం జ్ఞాపకం చేసుకుంటూ ఉండు, ఆ గమ్యాన్నే జ్ఞాపకం చేసుకోవాలి. ముందు మనసులో ఒక ఆలోచనని ఫిక్స్ చేసుకోవాలి, ఇది నా పరమ గమ్యం ఫిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ గమ్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, చేసుకున్నానండి మర్చిపోయినానండి అనకూడదు, గుర్తు పెట్టుకోవాలి. మన్మనాభవ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి, రెగ్యులర్ రిమైండర్. కొన్ని కొన్ని గుర్తుపెట్టుకున్నాం, ఆ ఫ్రిడ్జ్ మీదనో ఎక్కడన్నా గుర్తుపెట్టుకుంటాం, అవన్నీ రాసుకుంటాం చూసారా, ప్రోగ్రామ్ ప్లానర్. అట్లాగే ఇది గుర్తుపెట్టుకో, మన్మనాభవ. 3 మద్భక్త భవ, తీవ్ర ముముక్షు కావలసినది. మద్భక్త భవ, ఇంటెన్స్ డిజైర్ ఫర్ మోక్ష. ముందు గమ్యాన్ని నిర్ణయించుకో, ఫిక్స్ చేసుకో, చేసుకుదన్న దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండు, మధ్య మధ్యలో మర్చిపోవాలి. గుర్తు చేసుకుంటున్న దానికోసం మళ్ళీ గమ్యం కోసం తీవ్రంగా ప్రయత్నించు, తీవ్ర ముముక్షు కావాల్సింది. మన్మన భవ మద్భక్త భవ, జిజ్ఞాసు భక్తుడి కావలసింది. చిన్మయానంద స్వామి ఒక స్టోరీ చెప్తుంటారు, రాజద్రష్ట రాజా భవతి అని. రాజద్రష్ట రాజా భవతి, బ్రహ్మద్రష్ట బ్రహ్మభవతి. ఏమిటండి ఆ కథ మీకు తెలుసు, మళ్ళీ ఒకసారి కావాలంటే చెప్తా వచ్చేవారం. తర్వాత 4 మద్యాజీ భవ, నువ్వు చేసే కర్మలన్నీ కూడా యజ్ఞ యాగ హోమ తప జప పూజ ఏమైనా సరే, ఏ పనులైనా సరే, యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం, ఏ పని చేసినా నాకు ఇచ్చేసి అన్నాడు. ప్రయత్నం చెయ్యి, ఫ్రీ విల్ కావాలి, నీ ప్రయత్నం ఆపకుండా చేస్తూ ఉండు. ఫస్ట్ అనేది ఫిక్సింగ్, 2 రిమెంబరింగ్, జ్ఞాపకం, 3 ఏంటి ఇంటెన్స్ తీవ్ర ముముక్షుత్వం. అది లేకపోతే ఏం జ్ఞాపకం చేసుకుని ఏం ప్రయోజనం లేదు. తర్వాత నీ ప్రయత్నాన్ని ఎక్కడ సడలకుండా తీవ్ర ప్రయత్నం చేయాలి. తర్వాత 5 ఏంటి, నా అనుగ్రహాన్ని పొందు, బ్యాక్ ఇంజిన్ లాంటి వాడిని నేను, ఇది ఒకటి అప్హిల్ టాస్క్. ఆత్మజ్ఞానం అనేది అప్హిల్ టాస్క్ అర్జున, కొండెక్కినట్లే. కొండెక్కడానికి ఒక ఇంజన్ చాలదు నాయన, వెనక ఇంకో ఇంజన్ కావాలి, నీ ఎఫర్ట్ ఒక్కటే సరిపోదు, నేను కూడా అనుగ్రహించాలి, నిన్ను పుష్ చెయ్యాలి ముందుకి, అందుకని నా గ్రేస్ని అడుగు, సీక్ మై గ్రేస్ అన్నాడు. భగవంతుడి అనుగ్రహాన్ని కోరుకో, నమస్కురు మాం అంటే నా యొక్క అనుగ్రహాన్ని పొందవలసినది, ఈశ్వర అనుగ్రహ ప్రార్థన చేయాలి రోజు. అలా చేస్తే మాం ఏవం ఏవం యుక్త్వా, ఈ విధంగా 5 నేను చెప్పినటువంటి వాటిరెంటితో నువ్వు కనుక సాధన చేస్తే కలిగి ఉంటే, మా యుక్త్వా మాం ఏవ ఏవం యుక్త్వా, నేను చెప్పినట్లుగా 5 నువ్వు పాటించావంటే, ఏవం యుక్త్వా మాం ఏవ యేష్యసి, నన్నే పొందుతావు, నన్ను నువ్వు పొందుతావు, నన్నే పొందగలవు, నా దగ్గరికే వస్తావు, నీ దగ్గరికి రాయన్నాయని అనకూడదు. నా దగ్గరికే వస్తావంటే ఏమిటి, ఆత్మస్వరూపం నేను అని తెలుసుకుంటావు. నేను ఆత్మస్వరూపాన్ని కనుక అర్జున, నేను ఆత్మస్వరూపాన్ని, నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే నా దగ్గరికి రావడం. అంతేగాని అంతటా ఆత్మ ఉన్నప్పుడు రావడం ఏమిటి పోవడం ఏమిటి, జీవాత్మ పరమాత్మను కలవడం ఏం లేదు, అంతా పరమాత్మే ఉన్నాడు. జీవాత్మ పరమాత్మలో కలవాల్సిన అవసరం లేదు. జీవాత్మ పరమాత్మని తెలుసుకోవడమే అవసరం, అంతకంటే ఏమీ అక్కర్లేదు. అది ఇది ఒక ఆధ్యాత్మిక దీర్ఘయాత్ర. దీర్ఘయాత్ర తీర్థయాత్ర కాదు, దీర్ఘయాత్ర అన్నాడు. ఆర్ యు రెడీ ఫర్ దీర్ఘయాత్ర, లాంగ్ జర్నీ? మధ్య మధ్యలో అలసిపోకూడదు, ఓడిపోకూడదు. పట్టుబట్టానంటే ఇంకంతే, ఉడుం పట్టులాగా అట్లా ఉండాలి. వాడు పట్టుబట్టాడంటే వదలడండి, దీనికి పట్టుబట్టచ్చుగా, అన్నీ పట్టుబడతాడు. దీనికి మాత్రం, ఆత్మజ్ఞానానికి మాత్రం పట్టేవాడు లేడు కదా అన్న. నేనున్నానండి అని చెప్పండి, స్వామిని నేనున్నాను అని మనం చెప్పుకోవాలి, కృష్ణుడికి చెప్పాలి. ఇంతటితో 9వ అధ్యాయం అయిపోయింది. ఈ విద్య చాలా రహస్యమైన విద్య అర్జున, చాలా గొప్పది. రాజవిద్య రహస్యమైన విద్య, గుహ్యమైనటువంటి విద్య. నీకు చెప్పాను, నా భక్తులందరూ చెప్తున్నారు, ఇంకా చెప్తూనే ఉంటారు, చెప్తూనే ఉన్నారు, చెప్తుంటారు. కనుక అర్జున, నా విభూతి గురించి చెప్తాను నీకు, ఎంతటి విభూతో అది నీకు తెలియజేస్తాను తర్వాత అన్న. ఓం తస్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యో నామ రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోధ్యాయ. ఇంతటితో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్యయోగం అని పేరు కలిగినటువంటిది పూర్తయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.